நித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிசிரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோசரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரம் அதக்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்க்ருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத். ஜகத்தாத்ரீம் அஹம் தேவீம் ஆரிராதயிஷு சுபம் ஸ்தோஷ்யே ப்ரணம்ய சிரசா ப்ரம்ஹயோனிம் சரஸ்வதீம். மார்க்கண்டேய புராணம் அஷ்டாக காரியக்கிரமம் 8வது ரோஜு காரியக்கிரமம் கடுவிட்டோம். அம்மாவாரி சாலா இஷ்டமே அஷ்டமி அண்டே அதுக்கே உசா 8 ரோஜுல காரியக்கிரமம் பரமேஸ்வரி சங்கல்பிச்சு உண்டுது. అందులో భాగంగా మరువులలో 8వ మరువు పేరు సావర్ణి మరువు. ఈ సావర్ణి మరువు ఉత్పత్తి అమ్మ అనుగ్రహంతో అయ్యింది. సావర్ణి మరువుకి పూర్వజన్మలో శ్రీ జగన్మాతృ కటాక్షం లభించిన ఘట్టమే శ్రీ దుర్గా సప్తశతి. కొంతమంది వ్యవహారంలో దీనిని చండీ సప్తశతి అని కూడా పిలుస్తున్నారు, కానీ దీనికి నిజానికి దేవీ సప్తశతిగా దుర్గా సప్తశతిగానే వేదకాలంలో ప్రమాణం ఉన్నది. అమ్మ చెండిగా కూడా పిలువబడుతుంది కాబట్టి చెండి అని ఒక నామాంతరం ఇచ్చారు. అమ్మకి అనేక నామాలు ఉన్నాయి, ఏ నామంతో పిలిస్తే మాత్రమే ఉంది, ఎలా పిలిచినా ఆవిడ పరాశక్తి.
సారోచిషేంతరే పూర్వం చైత్రవంశ సముద్భవ సురథో నామ రాజాభూత్ సమస్తే క్షితిమండలే.
ఈ మొత్తం భూమండలాన్ని పరిపాలించేవాడిని చక్రవర్తి అంటారు. ఈయన దగ్గర సామంతరాజులు చాలామంది ఉండేవారు. ఆ రోజుల్లో కూడా ఆంధ్రం, కళింగం, అంగ, వంగ వీటన్నిటి గురించి భారతంలో భాగవతం అన్నింటిలో చెప్పారు. అందులో సహదేవుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ జయించినట్టుగా మహాభారతంలో ఉందిగా. దక్షిణ దిగ్విజయ యాత్రలో సహదేవుడు ఆ రోజుల్లో ఆంధ్రులు జయించారు. వాళ్ళందరి దగ్గర కప్పం పొందినట్టుగా ఉంది. ఇక పోతర గారు భాగవతంలో ఆంధ్రుల శబ్దాన్ని కొంచెం పక్కకి తీశాడు కారణం చేత. ఎందుకంటే అప్పట్లో ఏ కారణం చేత అయితేనే దుర్యోధనుడికి సాయం చేశారు ఆంధ్రులు, అందుకని తెలుగు వాళ్ళని కొంచెం పక్కకి పెట్టాడు ఆయన. ఎందుకైనా మంచిది ఈ విషయం బయటికి పొక్కడం మంచిది కాదని పోతర గారు పక్కకి పెట్టాడు. కానీ సంస్కృతంలో కిరాత హోణ ఆంధ్ర కళింగ కంకా అని కిరాతులు, హూణులు, ఆంధ్రులు, కంకులు ఏతే చండాల సంభవ పాపిన హాని. వీళ్ళలో వీళ్ళు చాలామంది పాపార్థులు. కారణం ఏంటంటే చెప్పా కదా, మహాత్ములైన ఋషుల్ని కొందరిని గౌరవించక పాపాత్ములకి మాత్రం క్రేజ్ ఎక్కువ ఉండేది. పనికి మళ్ళీ ఉపన్యాసానికి వస్తే వాడికి ఓ హాలంత నింపేస్తారట. మహాత్ములు స్వాములు నిజమైన తపస్యాలు వస్తే కొద్దిగా పలచగా ఉంటారు. అందుకని వీళ్ళని పాపాత్ములు అని మహాభాగవతంలో అసలు ప్రారంభంలోనే చెప్పారు. ఈ జనం అందరినీ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఒక్కొక్క రాజులు పెట్టేవారు. ఈ రాజుల్ని సామంతులు అనేవారు. వీళ్ళందరికీ కలిపి ఒక గొప్ప రాజు ఉంటే వాడు రాజరాజు. సంస్కృతంలో అయితే రాజరాజ రారాజ అని కూడా ఉన్నారు. రారాజు రాయ అని కాబట్టి ఆ రాట్ శబ్దం రా కూడా ఉంది కాబట్టి రారాజు అనొచ్చు. ఇంకొక మాటలో చెప్పాలంటే చక్రవర్తి రాజాధిరా. రోజు మన మంత్ర పుష్పంలో రాజాది రాజాయ ప్రసహ్య సాయిని అంటారా, అంటే అందరికీ ప్రభు. మనం మహారాజులు అనుకున్న వాళ్ళకు కూడా రాజుని పరమాత్మ అంటాం. అంత స్థాయిలో ఉండేవాళ్ళు కొద్దిమంది భూలోకంలో ఉండేవారు. అటువంటి వాళ్ళలో ఈ సురధుడు ఒకడు అన్నమాట. అందుకే సమస్తే క్షితిమండలే, క్షితిమండలే సమస్తే మొత్తం భూమండలము నందు అని అర్థం. సప్తమీ విభక్తిది. ఆయన పేరు సురధుడు. ఆయన చైత్రుడు అనే ఒక రాజుగారి వంశంలో పుట్టాడు కనుక చైత్ర వంశ సముద్భవ అన్నారు. పూర్వకాలం చిత్రుడు ఒక రాజు ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడు. ఆయన వల్లే చిత్తా నక్షత్రం అసలు ఆ పేరు పొంది అంత ప్రసిద్ధికి కూడా ఎక్కింది. అసలు చిత్త కదా అసలు పేరు చిత్ర, అందుకే చైత్ర మాసం అంటున్నాం కానీ చైత్ర మాసం అంటే చిత్తమాసం గుర్తుపెట్టుకోండి. వ్యవహారంలో తెలియక ఇలా అన్నానని అప్పుడప్పుడు ఒక్కోసారి కొంచెం బాధపడినా పర్వాలేదు, కానీ భాషా జ్ఞానము దాని అర్థపటుత్వం లేకపోవటం వల్ల చాలామంది జ్యోతిష్కుల వల్ల చాలామంది కవుల వల్ల దేశానికి ఇబ్బంది వస్తుంది. తెలుసుకోవాలి అంటే ఒక ప్రయోగం చేశాక ఇది అవునా కాదా అని అనుమానం పెద్దలను అడిగి తెలుసుకుంటే అప్పుడు దాంట్లో ఉన్న లోపం కలుగుతాయి. లోపం లేకుండా ఏ లోపం ఉండదు, అవునా కదా? కానీ తెలుసుకోకపోతే ఎలా? మరి వేదానికి ఎలా స్వరం ఉందో శబ్దానికి కూడా ఒక స్వరం ఉంది, దాని పేరే స్వరం. స్వరం అంటే అచ్చు అని అర్థం అనమాట. అది తెలియకుండా రోడ్డుకి వచ్చినట్టు ఏదో మాట్లాడే తప్పిగా ఉంది. ఊ దొరికే కదా అని పదాలను ఢామ ఢామని వేసేస్తే కాదు, ఆచి తూచి పదం వేస్తే అది మనల్ని రక్షిస్తుంది లేకపోతే భక్షిస్తుంది. స్వరభంగం అవడం వల్లే వృత్రాసుడు తెచ్చిపోయాడు తెలుసు కదా మీకు. కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే స్వరభంగం అవడం అంటే అక్షరములు ఎక్కడ ఎలా విరిచి ఉచ్చరించాలో తెలియాలి. అందుకే ప్రతి వేద పండితుడికి పూర్వం ముందు భాషను బాగా నేర్పేవారు. జ్యోతిష్కుడికి సంస్కృతం కష్టపడి నేర్చుకున్నాకే జ్యోతిష్యంలోకి అడుగు పెట్టేవారు, అప్పుడు వాడికి ఆ శ్లోకానికి అర్థం తెలుస్తుంది. నిజంగా ఓ జ్యోతిష్కుడు నా దగ్గరికి వచ్చాడు చాలా కాలం, నా దగ్గర కొంతకాలం సంస్కృతం కూడా నేర్చుకున్నాడు. ఆ కొడుకు వచ్చి ఇదో కవల పిల్లలు కొట్టాలంటే ఇలా ఉండాలంటే అన్నాడు. ఏదయ్యా శ్లోకం అన్నాను. భవితాయ మలోదయ అండి అన్నాడు. భవితాయ మలోదయ అంటే ఏమిటి ఆ శ్లోకం అన్నాను మళ్ళీ. మలోదయ అంటే మలము పుడుతుంది అని అర్థం. మలం అంటే మీకు నేను చెప్పక్కర్లా. ఈ భవితాయ మలోదయ ఏంటంటే అది నిజంగా భవిత యమలోదయ, యమళ అంటే కవలలు అని అర్థం. యమల శబ్దం వరకు జంట కవలలు, యమల ఉదయ భవిత యమలోదయ. వీడికి చదవడం రాక భవితాయ మలోదయ, భవితాయ మలోదయ అంటే రోజు వాటిలో బలం పుడుతుంది అది రహస్యం అనమాట. నేను ఇందులో ఒక్క అక్షరం కూడా అసత్యం చెప్పట్లా. ఏనాడు నేను ఉపన్యాసంలో చెబుతున్నది హాస్యానికి కూడా అబద్ధం అంటలా, దానికి సాక్షి అమ్మవారు అనమాట. ఇది జరిగింది నేటికి 15 సంవత్సరాల క్రితం. ఎందుకని వాడు చూస్తే జగత్ ప్రసిద్ధికి ఎక్కేస్తారు. ఓ జ్యోతిష్కుడు అంటారు, వాడి దగ్గర వెళ్ళిపోవడం, ల్యాప్టాప్లో టిక్ టిక్ చూసేసి ఏదో చెప్పేయడం, వీళ్ళు చేసేయటం, కొంపలు మురిగిపోతున్నాయి. అప్పుడప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, అయ్యయ్యో ఎంత దరిద్రపు పదాలు ఉపయోగిస్తున్నారు, దీనివల్ల వాడు నష్టపోతున్నాడు, లోకం నష్టపోతుంది. దీనివల్లే వాడు ముహూర్తం పెడితే వాడు పెళ్ళైతే రేపు పెడాలి, ఇవాడు వాడు ఇల్లు కొనుక్కుంటే మర్రాడు అమ్మయ్య, ఎందుకు వస్తుంది అంటే అరకొర పాండిత్యం. మన వ్యక్తిగత దోషాలతో పాటు ఆ దోషాలు కూడా పట్టుకుంటాయి అనమాట. అందుకని ఆచితూచి పదములను వాడవలను అని అందుకు చెప్తున్నాను వాటిని. చిత్ర అసలు పేరు దానికి. చిత్ర అనే నక్షత్రంలో పూర్ణిమ ఉంటే అది చైత్రము. గుర్తుపెట్టిన మాసములకు మనకి పేరు ఎలా వచ్చాయి? చిత్రలో పూర్ణిమ నాడు చిత్రం ఉంటే చైత్రం, విశాఖ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే వైశాఖం, జ్యేష్ఠ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే జ్యేష్ఠం, పూర్వాషాఢ కానీ ఉత్తరాషాఢ కానీ పూర్ణిమ నాడు ఉంటే అది ఆషాఢ మాసం, పూర్వ భద్ర ఉత్తర భద్ర ఉంటే అది భాద్ర పదమాసం, శ్రవణ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే శ్రావణం, అశ్విని నక్షత్రం ఉంటే ఆశ్వయుజం, అశ్వయుక్కు అందుకని ఆశ్వయుజం అయ్యిందనమాట. ఇవి మాసాలకు పేర్లు వచ్చినవన్నీ కూడా. కృత్తిక నక్షత్రం ఉంటే కార్తీకం, మృగశిరం ఉంటే మార్గశిరం, పుష్యమి నక్షత్రం ఉంటే పుష్యమాసం, ఉత్తర పల్గుని లేక పూర్వ పల్గుని నక్షత్రం కనుక పూర్ణిమ నాడు ఉంటే రెండింటిలో ఏదన్నా అది పాల్గొన మాసం. ఇది గుర్తుపెట్టుకోండి మీదట. కాబట్టి ఏ నక్షత్రం ఎలా ఉచ్చరించాలో తెలియాలి. ఆ చిత్ర అని దానికి నామం ఇచ్చిన ఒక గొప్ప ప్రభు ఉండేవాడు ఒక జ్ఞాని, అమ్మవారి ఉపాసకుడు. అతని వంశంలో చైత్ర వంశ సముద్భవుడై సురధుడని ఒక రాజు చాలా కాలం పరిపాలించాడు భూమండలాన్ని. ఆ రాజుగారికి బాగా ధనం ఉన్నది, జ్ఞానం ఉన్నది, భార్య మంచిది, పిల్లలు గొప్పవాళ్ళు, మంత్రులు గొప్పవాళ్ళు. దాంతో హాయిగా పరిపాలన సాగింది. ఇలా కొంతకాలం సాగినట్టు ఎల్లకాలం సాగుతాయా? ఎప్పుడు రోజులు మనమే అయితే మనకి మన మించినాడు ఏంటంటే తెచ్చిపోము. సాగినంతకాలం నాకు గొప్పవాడు లేడు, సాగకపోతే చతికిలబడతాం. అప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడు. అందుకే అన్నీ బాగున్న రోజుల్లో చాలా జాగ్రత్తగా నిర్గర్వంగా అమ్మ అంత నీదే అని పాదాలు పట్టుకోవాలి. ఎప్పుడు మన మాట నెగ్గుతుంది అనుకోకండి. ఎలక్షన్లో ఓ 5-6 సార్లు ఎక్కచ్చు, 6వ సారి నెగ్గుతాడో నమ్మకం లేదు, ఒకటి దగ్గర వీడు ఉంటాడని నమ్మకం లేదు. కాబట్టి ప్రతి జీవితంలోనూ కూడా ఒడిదుడుకులు ఉండి తీరుతాయి. పాప ఈ రాజుగారు హాయిగా పరిపాలిస్తున్న కాలంలో ఆయన కూడా కాలం కలిసిరాక అక్కడ కోలా విధ్వంసులు అని కొంతమంది ఉండేవారు. కోలా విధ్వంసిన అని చెప్పారు బోలంలో. అంటే అర్థం ఏంటో తెలుసా? రెండు అర్థాలు. పందుల్ని వేటాడి తినే జాతి ఒకటి, వాళ్ళని కోలా విధ్వంసులు అని అంటారు. కోల అంటే పందులు, వాటిని లాగి పెట్టి కొట్టి చంపి తినేవాడు అని ఒక అర్థం. అందులో రెండు శాఖలు ఉన్నాయి, ఒకటి కోలా విధ్వంసులే, రెండో వాళ్ళు కూడా కోలా విధ్వంసులే. మొదటి వాళ్ళు పందుల్ని వేటాడి తినేవాళ్ళు, రెండో వాళ్ళు కోల అవిధ్వంసిన. పందులను అసహించుకుని గోవుల్ని మాత్రమే తినేవాళ్ళు. అంటే మీకు నేను చెప్పక్కర్లా, వాళ్ళకి పందంటే చాలా కోపం. మత కలహాలు లేకొట్టడానికి పందులు వాళ్ళ ప్రార్థనలు దగ్గర పారేసేవాళ్ళు. అందుకే ఆ జాతి అనమాట. ఈ రెండు జాతుల వాళ్ళు కూడా, వాళ్ళేమో పందుల్ని తినే జాతి, వాళ్ళేమో పందులను అసహించుకునే జాతి, ఇద్దరు కుంభక్క అయ్యారు. ఆ రెండు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెప్పొట్టుకు తెచ్చిపోతాయని ఆ మతాల గురించి నేను చెప్పక్కర్లా. ఆ ఇద్దరు కలిసి పాపం ఈ రాజుగారి మీదకి రహస్యంగా రాత్రికి రాత్రి దండయాత్రకు వచ్చి పడ్డారు. ఈయన సిద్ధంగా లేడు, కాలము కలిసి రాలేదు. అందువల్ల ఏమైపోయింది, యుద్ధరంగంలో ఓడిపోయాడు. దానికి తోడు ఈ మంత్రులు ఉంటారే, ఒక్కొక్క మంత్రి చాలా మంచి మంత్రులు ఉంటారు, ఒక్కొక్క మంత్రి కంత్రి. వీడి దగ్గర ఉన్న దురదృష్టం ఏమిటంటే డబ్బుకి లొంగిపోయి ఇతని గుట్టుబట్లు రహస్య మార్గాలు చెప్పి మొత్తం మీద వీడిని తుక్కు కింద ఓడించేశారు. ఒక్కడు మిగిలాడు. భార్య ఎటుపోయిందో తెలియదు, ఆవిడ పారిపోయింది, పిల్లలు పోయారు, కోశం మొత్తం ధనాగారం అంతా అపహరింపబడింది. ఈయన తుక్కుగా ఓడిపోయాడు, నాన్నమడు లేడు. దాంతో పాపం ఏకాకి హయమారుహ్య జగా మగహనం వనం, ఒక్కడైపోయాడు పాపం. అనేకాక్షోహిణి సైన్యంతో నిరంతరం పరివేష్టింపబడి ఉండే మహారాజు, ఇంతమంది జనం సేవలు చేస్తూ ఉంటే ఠీవిగా సింహాసనం మీద కూర్చుని పరిపాలించే రాజుగారు ఇవాళ ఒంటరిగా వెంట ఒక్కడు లేక ఏకాకి అయిపోయాడు బాబాయ్. ఏకాకి హయమారుహ్య, ఓ గుర్రం ఎత్తి పాపం రథం మీద పెడితే దొరికిపోతాడు. అదే గుర్రం అయితే మారువేషంలో పెడితే ఎవడ వెళ్ళాడో తెలియదు. గుర్రాల మీద చాలా మంది పెడతారు, కానీ రథం అనేసరికి రథం మీద జెండా, ఈయన జెండా ఎవరికైనా గుర్తే. అందుకని రహస్యంగా తప్పించుకుపోవడానికి ఒక్క గుర్రం ఎక్కి కీకారణ్యంలోకి పోయాడు పాపం. లోపల లోపల దుఃఖిస్తూ కాలమిలా అయిపోయింది, బంగారం లాంటి రాజ్యం నాశనం అయిపోయింది, భార్య ఏమైపోయిందో, పిల్లలు ఏమైపోయారో అని బెంగపెట్టుకుని దిక్కు తోచక తిరగ్గా తిరగ్గా అక్కడ తత్రాశ్రమ భద్రాక్షీత్ ద్విజవర్యస్య మేధసః, సుమేధుడు లేక మేధ అని పేరు కలిగిన ఒక మహర్షి ఉన్నాడు అక్కడ, చాలా గొప్పవాడు. ఆ సుమేధ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. కష్టంలో సుఖం అంటారు. ఎప్పుడైనా మనకి దుఃఖం కలిగితే ఆ దుఃఖం నుంచి మనల్ని రక్షించే ఏకైక వ్యక్తి గురువులు మాత్రమే ఉంటాడు. ఒక సద్గురువు దొరికాడంటే పరమ దుఃఖం నుంచి బయటపెడతాడు, తన మంత్రశక్తితో ఉపదేశంతో ముందు చిత్తశాంతిని ఇస్తాడు. మనప్రశాంతి రాగానే కష్టం నుంచి బయటపడడానికి కావలసిన మంత్రోపదేశం చేస్తాడు. ఈయనకి ఆ సుమేధుడు అనేటటువంటి గురువు దొరికాడు. వెంటనే వెళ్ళి ఆయన పాదాలు గట్టిగా పట్టుకుని, అయ్యా నేను ఓడిపోయానండి, ఏంటంటే ఆయన అన్నీ తెలుసు, అయినా ఏం మాట్లాడకుండా నాకు అన్నీ తెలుసు అయినా, అదిగో నా ఆశ్రమంలో ఒక ఆశ్రమం నీకు ఇస్తున్నాను, హాయిగా అందులో కూర్చో, నా శిష్యులు నీకు రోజు కావలసిన ఆహారం అందిస్తారు, తింటూ ప్రశాంతంగా గడుపుతున్నాడు. ఇంకెంత మించి ఏం మాట్లాడలేదు. వెంటనే ఆయన ఒక పర్ణశాలలో ప్రవేశించాడు. ఏదో గురువుగారు పురాణం చెబుతూ ఉంటే వినేవాడు. పొద్దుటే లేచి స్నానం సంధ్యావందనం అన్నీ చేసుకుని వాడించే ఫలాలు అవి తింటూ ఇది మృష్టాన్న భోజనం చేసేవాడు. ఇప్పుడు కేవలం తుంపలు పళ్ళు వీటితోటి వదులుతున్నాడు అన్నమాట. నారింజకాయ, యాపిల్కాయ, ఏదో కందదుంప ఇలాంటివన్నీ పక్కన పెడతారు చూడండి. వీటిని తింటూ పచ్చి ఆహారం తింటాడనమాట. ఒక్కొక్కరు చెప్పాలంటే ప్రాకృతిక ఆహారంలో పడ్డాడు. ఇప్పుడు 9 రోజులు గడిచింది. రోజు రోజుకి మనస్సులో అశాంతి. గురువులు పూర్వకాలంలో అరణ్యాలలో వేదాధ్యయనం చేయిస్తూ వీలున్నప్పుడల్లా పురాణ గాథలు చెప్పేవారు. పురాణ గాథలు గొప్ప మనఃప్రశాంతిని ఇస్తాయి. ఎదురుగుండా కూర్చుని వినేవాట, కానీ అదే చిత్రము మనస్సుకు మాత్రం శాంతి కలగడంలా. ఇంతేంద్ర పోయింది మాటలా, ఒక రూపాయి రెండు రూపాయలు కాదు, రాజ్యం పోయింది. పైగా భార్య ఏమైందో తెలియదు, పిల్లలు ఏమయ్యారో తెలియదు. ఎన్ని కథలు విన్నా మనస్సుకి ఆయనకి శాంతి కలగడంలా. అప్పుడు ఆయన ఏం చేయాలో తెలియని బాధపడుతూ ఉంటే వీడికి సమయానికి ఎవడు దొరకాలో వాడు దొరుకుతారు. ఆ అడవిలోకి ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన గొప్ప వ్యాపారి, ఒక వైశ్యుడు అనమాట. అతని పేరు సమాధి. ఏడుస్తూ అతను వచ్చాడు. రాజుగారికి ఏడుస్తున్నవాడు దొరకగానే ఓదార్పు దొరికింది. ఏడ్చేవాడికి ఏడ్చేవాడు దొరికాడు అనుకోండి, కష్టంలో ఉన్నవాడికి ఇంకో కష్టంలో ఉన్నవాడు దొరికితే అదొక తెలియని ఆత్మీయత అనమాట. మీకు ఆశ్చర్యంగా ఉంటాయి అనమాట. వ్యసనపురుడికి వ్యసనపురుడు దొరికాడంటే ఎంత ఆనందంగా ఉంటారు మీకు. ఈ రైల్వే స్టేషన్స్లో సిగరెట్లు కలిచేవాళ్ళంతా తోట చేస్తారు. అంత వాళ్ళకి అదొక ఆనందం. ఎవడి లక్షణం వాడేదనమాట. అబ్బ నిజం చెప్పాలంటే అప్పుడప్పుడు మా పీఠంలో కూడా ఉంటారు కొంతమంది శిష్యులు, పాత వ్యసనం వదిలించుకోలేరు, గురువు గారి దగ్గర బయటపడరు కానీ వాడు దండం పెడితే నిత్యాగ్రహంత్రం వల్ల అద్భుతమైన ధూపదీపం ఏం చేయాలని నాకే వస్తే ఉందన్నమాట. వీళ్ళు నలుగురు ఐదుగురు ఉంటారండి. వీళ్ళు మాత్రం ఎప్పుడు ఏక చిత్తం అనమాట. ఐకవచ్చు అంటే వాడదే, అంత ఐకవచ్చుకి ఎక్కడ ఉండదు. ఇంకా ఏ శిష్యులతో కలవరు, ఈ నలుగురు ఎప్పుడు కలిసి కూర్చునేవారు. ఎప్పుడు ప్రయాణంలో తీర్థయాత్రలకు వచ్చినా ఈ నలుగురు కనిపిస్తుంటే నాకు అనుమానం వచ్చి ఏమిటి ఎంత ఐకవచ్చు వెళ్ళకని ఎంక్వైరీ చేయగా అసలు రహస్యం ఇది. అందరూ నిత్య ధూపాగ్రులు అనమాట పాప వాళ్ళు, మహానుభావులు. ఇలాగా ఈతడు వ్యసనంలో ఉన్నాడు, కష్టంలో. ఆ కష్టంలో ఉన్నవాడికి ఇంకో కష్టపడి దొరకగానే వెంటనే దగ్గరికి వెళ్ళి ఓదార్చి ఎందుకయ్యా ఏడుస్తూ, మంచి ధైర్యంగా ఉండాలి అన్నాడు పైగా. తమరెవరు ఏమిటి కష్టం ఏమిటంటే అప్పుడు వచ్చినవాడు సమాధిర్నామ వైశ్యోగం ఉత్పన్నః ధనినాం కులే. నేను మంచి ఐశ్వర్యవంతుల కులంలో పుట్టాను, వైశ్యుణ్ణి, నన్ను సురధుడు అంటారు. చాలా సంపాదించాను, కోట్లకు పడగలెత్తాను. పూర్వకాలంలో ఒక కోటి బంగారు నాణాలు పోగయ్యాక వాటిని బ్యాంకుల్లో వేసిన, రాజుగారి దగ్గర పెట్టిన, ఇంకో వడ్డీకి తిప్పిన, ఒకవేళ దొరుకుతాయో దొరకవు అనే భయంతో కొంత డబ్బుని భవిష్యత్తు కోసమని దాచేవారు. దాచినప్పుడు ఏం చేసేవారట, ఒక కుండలో ఈ కోటి బంగారు నాణాలు పోసి ఈ కొండని పెరట్లో, పెరడంటే ఆ రోజుల్లో 10 ఎకరాలు 25 ఎకరాల్లో భవనాలు కట్టుకునేవారు పని. అందుకని అందులో తవ్వి అందులో పాతి పెట్టి, మరి కోటి బంగారు నాణ్యములు ఉన్నటువంటి కుండ రేపు పొద్దున ఎక్కడ పాతి పెట్టావో తెలియదుగా, మళ్ళీ భూమి అంతా దొరడం కష్టం కనుక దాని మీద ఒక పడగ పెట్టేవారు. ఒక నాగేంద్రుడి పడగన అనమాట. అంటే ఈ పడగ కింద ఒక కోటి నాణ్యాలు ఉన్నట్లు లెక్క. అందుకే పాతకాల పిల్లల్లో పడగ ఉందంటే గ్యారంటీగా కింద బాగా నాణ్యాలు ఉన్నట్టే. ఇప్పుడు పాతవన్నీ తవ్వమని కాదు, కానీ ఆ రోజుల్లో కోటికి ఇలా పడగ ఎత్తేవారు అనమాట. అది కోటికి పడగెత్తడం అంటే. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా కష్టం వస్తే దీని కింద తవ్వి ఆ డబ్బు తీసుకుని వెళ్ళి వ్యాపారాలు చేసుకునేవారు. అలాంటివి ఆ రోజుల్లో ఇతను 14 కోట్లకు పడగెత్తాడు. అంతటి డబ్బు ఉన్నవాడు. కానీ పిసిరు కొట్టుతనంతో ఎవరికి రూపాయి ఇవ్వకపోవటం వల్ల పిల్లలకి కోపం వచ్చి, ఆ ఎంత సంపాదించినా మా నాన్నగారు ఖర్చు పెట్టుకోవడానికి ఏమి ఇవ్వడం లేదు, ఇదేమి తండ్రి అని కోపగించి ఏకంగా తల్లితో కలిసి, అంటే ఈయన భార్యతో కలిసి కొమ్మక్కై మెడ పట్టుకుని ఇంట్లోకి గెట్టేశారు. చీపు అని ఆస్తి అంతా లాగేసుకున్నారు. సంతకాలు పెట్టినట్టే బలాత్కారంగా 1000 బంతలు వేయించుకున్నారు. మొత్తం దస్తావేజులు లాక్కుని గెట్టేస్తే ఏడుస్తూ అడవిలోకి వచ్చాట. అయ్యా ఎంతో కష్టపడి కోట్లు సంపాదించానండి, ఎన్ని సంపాదిస్తే మాత్రం ఉపయోగం ఉంది, నాకు కర్మ కాకపోతే నా భార్య నా పిల్లలు ఎవరి కోసం ఇంత ఆస్తి సంపాదించారో వాళ్ళే గెట్టేశారు, ఇంకా నాకు దిక్కే ఉంది అని ఏడుస్తూ కూర్చున్నాడు. ఏడవకయ్యా నాకు బలివడివి దొరికి నా రాజ్యం పోయింది, నీకేమో వ్యాపారం పోయింది, ఇద్దరం దొద్దు దొందే దొందప్ప, మన ఇద్దరం కూర్చుందాం అని ఇద్దరు కలిసి మహర్షి దగ్గరికి వెళ్ళారు. మహర్షి ఇతడు కూడా కష్టంలో ఉండి వచ్చాడు, నా గుడిసెలో అట్టే పెట్టుకోరా అంటే ఆశ్రమంలో అట్టే పెట్టమన్నాడు మహర్షి. ఇద్దరూ వీలున్నప్పుడల్లా హా నా రాజ్యమా అని రాజుగారు, అయ్యో నా కోట్లు అని ఆయన, ఇద్దరు దుఃఖిస్తున్నారు. ఓ రోజు ఇద్దరికి దుఃఖం పెరిగిపోయింది. అప్పుడు రాజుగారు ఈయన ఓదార్చి, ఏమయ్యా నీ భార్య మీద ఎందుకు నీకు వ్యామోహం, మెడట్టు గెట్టేసింది, నీ పిల్లలు చీ అన్నారు, ఇంకా నా పిల్లలు నా డబ్బు అంటారు ఏంటంటే ఏం చెప్పంటాం అయ్యా, కష్టపడి సంపాదించాను మహారాజా, నీకేం తెలుస్తుంది అని బాధ, నా డబ్బంతా నా పిల్లలు తగలబెడుతున్నారేమో అని బాధ, నా ఇల్లు పొరపాటున తాకట్టు పెడతారేమో అని మరొక బాధ, నా భార్య ఏమైపోయిందో అని ఇంకో బాధ. ఈ విధంగా అనుక్షణము వాళ్ళనే తలుచుకుని ఏడుస్తున్నాను అన్నట్ట. నువ్వు అన్నది నిజమే, నేను రాజ్యం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి నా రాజ్యం ఏమైందో, నా కోశం ఏమయ్యిందో, నా అమాత్యులు ఏం చేస్తున్నారు అని అదో బాధ, కనపడకుండా పోయిన భార్య ఏమయ్యింది, పిల్లలు ఏమయ్యారని మరో దుఃఖం. ఈ దుఃఖం నన్ను పట్టి పీడిస్తోంది, అసలు ఈ దుఃఖం ఎందుకు వస్తుంది, ఇదేదో కనుక్కుందాం గురువు గారి దగ్గరికి అని ఇద్దరూ కలిసి జపానంతరం పిల్లలకి పాఠం చెప్పడానికి ఆసనం మీద కూర్చుని ఉన్న మేధస్సుడి దగ్గరికి వెళ్ళారు. సుమేధ మహర్షికి నమస్కరించి, అయ్యా మేమిద్దరం అన్నిటికీ అతీతంగా ఉందామనుకున్న ఏదో ఒక దుఃఖం పీడిస్తూనే ఉంది. రాజ్య వ్యామోహం నాకు, కుటుంబ వ్యామోహం ఆయనకి. ఎందుకు మాకు ఈ వ్యామోహం? పోనీ మేమేమి అపవిత్ర ప్రదేశంలో లేవు, మీలాంటి మహాత్ముల ఆశ్రమంలో ఉన్నాం. మీ వంటి వారు చెబుతున్న అపూర్వ పురాణాన్ని శ్రద్ధగా వింటున్నాం. ఇన్ని పురాణాలు విన్నా దుఃఖం పోవడం లేదంటే ఏదో బలమైన కారణం ఉంది అనగా ఆయన చిరునవ్వు నవ్వి అప్పుడు అన్నాడన్నమాట, ఈ చరాచర జగత్తంతా ఒక మాయ చేత ఆవరింపబడి ఉంది. ఆ మాయ పశువులు పక్షులు అనే తేడా లేకుండా అన్నింటినీ పట్టి పీడిస్తుంది. చూసారా, కేచిత్ దివాంధాః, కొన్ని పగటిపూట కళ్ళు కనపడకుండా దాక్కునే ప్రాణులు అంటే గొడ్లగోవులు, వాటికి రాత్రి తప్ప పగలు కనపడదు. మరికొన్ని రాత్రిపూట కనబడకుండా ఉంటాయి. కొన్ని పగలు రాత్రి కూడా సరిగ్గా కనబడని ఉన్నాయి. కొన్ని జంతువులు నోటితోటే ఆహారం స్వీకరిస్తాయి, మళ్ళీ ఆ నోటితోటే బలవసంగా చేస్తాయి. తెలుసు మీకు కపోత పక్షులు ఉన్నాయి. ఈ కపోత పక్షులు తలకిందులుగా వెళ్ళాడతాయి. వాటికి ఆశ్చర్యం మలద్వారం ఉండదు, నోరే మలద్వారం, నోరే ఆహార స్వీకారానికి. ఎక్కువగా పశ్చిమ గోదావరిలో ఆ లక్కవరం ఆ ఏరియాలో కనపడతాయి. అందుకే మీరు గుర్తుందో లేదో పూర్వం వాటి కళ్ళు కూడా కనపడవు. చిత్రం భగవంతుడు వాడి కళ్ళు కూడా ఎవరా, ఏ పాపం చేసేవారు తలకిందులుగా వెళ్ళాడతాయి. తిండి దాంతో మలము దాంతో, అందుకే కళ్ళు లేని కపోతిని బావో అని వారు పూర్వం గుర్తుందో మీకు ఇవన్నమాట. కళ్ళు లేని కపోతిని, కపోతిని కాదు బోధిని, ఇంకో గాదిని. కపోత పక్షులు అంటారు వాడు, అచ్చం పౌరు అలాగే ఉంటాయి కానీ తలకిందులుగా వెళ్ళాడితే. ఇంత విచిత్రమైన పక్షులు ఉంటాయని నేను మొదటిసారి చూశాను వాడు చాలా కాలం క్రితం. అలాంటి విచిత్ర ప్రాణులు కొన్ని, నత్తగుల్ల లాంటి ప్రాణులు కొన్ని, ఇన్ని రకాల ప్రాణుల్ని మహామాయ తన దివ్యశక్తితో సృష్టించింది. ఆ మాయ విష్ణుమాయగా, యోగమాయగా, జగన్మాయగా, మహామాయగా అనేక నామాలతో కీర్తింపబడుతున్నది. శివుడి దగ్గర ఉన్నప్పుడు శివమాయగా, విష్ణువు దగ్గర ఉంటే విష్ణుమాయగా, బ్రహ్మ దగ్గర ఉంటే బ్రహ్మమాయగా, అతీతంగా ఉన్నప్పుడు మహామాయగా, పరామాయగా, మాయగా పిలువబడుతుంది. ఆ మాయ వల్లే ఈ జగత్తంతా పుడుతోంది, పెరుగుతోంది, నశించిపోతోంది. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ సా, జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ సా, బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. ఎంత గొప్ప జ్ఞాని అయినా అన్నీ విడిచిపెట్టి అరణ్యాలలో కఠోర దీక్షతో తపస్సు చేసేవాళ్ళు, యోగాభ్యాస తత్పరులు, మేము జ్ఞానులం అనుకున్న వారిని కూడా ఈ మాయ పట్టుకుంటుంది. వాళ్ళ మనస్సులలో చేరి వారిని సంసార వ్యామోహంలో పడేలా చేస్తుంది. నాకే కోరిక లేదనుకున్న వశిష్ఠుడు నూరూరు కొడుకులను అందుకే కన్నాడు. మహాతపస్సు చేసి పైకి వస్తున్నప్పుడల్లా ఈ మాయ వల్లే కోపావేశాలకి లోని విశ్వామిత్రుడు భ్రష్టుడయ్యాడు. ఉపమన్యుడు లాంటి మహాత్ములు ఈ మాయ వల్లే అప్పుడప్పుడు క్రోధావేశాలకు లోని శాపాలు పెట్టి తమ తపశ్శక్తిని పాడు చేసుకున్నారు. ఈ మాయ స్తోత్రాలకి లొంగదు. ఈ మాయ దేనికి మనకి పట్టుబడదు. కేవలం భక్తియుతులకు మాత్రమే స్వయంగా తనంత తాను చెక్కుతుంది. ఈ మాయ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్నే పట్టుకుంటుంది. ఇక సామాన్యుల సంగతి చెప్పేదే ఉన్నది. దీనికి లొంగని వాడు ఎవడు ఉండదు. సంసార వ్యామోహంలో మనం పడుతున్నామంటే ఈ మాయ ఏ మూల కారణం? నాకేం వద్దంటాడా, కానీ మళ్ళీ ఆ వస్తువు కనపడగానే టక్కన వ్యామోహంలో పడిపోతాడు. ఈ పూట ఉపవాసం ఉందామనుకుంటాడు, ఎవరో పట్టుకొచ్చి మాంచి రెండు మిరపకాయ బజ్జీలు గంపగా వేయించి కొద్దిగా కారంతో ఉందో అక్కడ వేయగానే ఇంకొక బజ్జీ అంటాడు. ఇది వ్యామోహం అంటే. అన్నీ జయించానంటాడు, మళ్ళీ ఆ పాయసం చూడగానే ఆయాసం వచ్చేదాకా తింటాడు. ఇలా అనుక్షణం వస్తువులని కాని కోరికలని కాని జయిద్దామనుకున్నవాడు జయించలేక మళ్ళీ దాన్ని వెంటబడుతున్నాడంటే అదే మహామాయ. ఎంత గొప్ప అట్ట చెప్పాడండి ఆయన. జ్ఞానినామపి చేతాంసి, జ్ఞానులనుకున్న వారి మనస్సులను కూడా దేవీ భగవతి హిస, ఆ భగవతి మహామాయ బలాదాకృష్య బలంగా లంపొచ్చి మహామాయ ప్రయచ్చతి, ఆ మాయ సంసారంలో తోసిపోతుంది. అందువల్ల దానివల్లే జంతువులు వ్యామోహంలో పడుతున్నాయి, పక్షులు వ్యామోహంలో పడుతున్నాయి, మీరు వ్యామోహంలో పడ్డంలో ఆశ్చర్యమేముంది రాజా? ఓ ఐశ్వర్య, చూసారా పిచ్చుకలు ఎదురుగుండా గూడు కట్టుకున్నాయి చెట్టు మీద. పిల్లలకి అప్పుడే నోరు తెరుస్తూ ఎర్రగా ఉన్నటువంటి నోళ్లతో ఉన్న పిల్లలకి ఆహారం పట్టుకొచ్చి తాము తినడం మాని రోడ్లో పెట్టి చుక్కని పెడుతున్నాయి. చూసారా, నిజంగా తల్లిదండ్రులకు ఆకలి వేస్తోంది, కానీ వాటి ఆకలిని కాదనుకుని పిల్లలకు అన్నం పెడుతున్నాయి పక్షులు. మనం కూడా అంతే, మన కోరికల్ని జయించి మనకి ఎన్ని ఖర్చులున్నా వాటిని అదుపులో పెట్టుకుని మా పిల్లలు చక్కగా పైకి రావాలని పిల్లల కోసం ఇళ్ళు కొంటూ, పిల్లల కోసం పలకలు కొంటూ, పిల్లల కోసం డిపాజిట్లు చేస్తూ, పిల్లల కోసమే బతుకుతూ ఉంటారు. ఆ తర్వాత పిల్లలు రెండు జల్లలు కొట్టి పోతారు వాళ్ళ దాన్ని వాళ్ళు, అయినా వాళ్లే కావాలని కోరుకుంటారు. ఇదే మహామాయ. ఇతడు సంపాదించిన సంపాదన అంతా లాక్కుని బయటికి కంటినా వాళ్ళ మీదే ప్రేమ. ఎంత గింజుకున్నా మా పిల్లలకి ఇవ్వాలనుకుంటాడు తప్ప పొరపాటు కూడా పద్మాగర్ గారి ప్రణవ పీఠం చేద్దామని ఒక్కడనుకుంటాడా? అంటే నేను మీలాంటి జ్ఞానం గురించి అంటల్లా. సహజంగా లోకమాయ, ఇది మహామాయ. అంత తేలిగ్గా ఈ చేత్తో అమ్మోవాడు, పరాయివాడు, వీడు రావాడు, అందరికీ ఇదే లక్షణం వస్తుంది. ఈ మాయ వల్లే మనం సంసార వ్యామోహంలో పడుతున్నాం నాయన. అందుకే నీకు రాజ్య వ్యామోహం, ఇతడికి కుటుంబ వ్యామోహం అనగానే రాజుగారికి అనుమానం వచ్చింది. కాశీ ఆవిడ ఎవరు? ఆ మాయ ఎలా పుట్టింది? కథముత్పన్న ఎలా పుట్టింది అంటే, రేపు ఎడవుడు పుట్టడం ఏమిటి? స్వయంభు, తన ఎంత తానే ఉంది, సర్వవ్యాపిని, అనంత శక్తి, ఇక్కడ ఉంది అక్కడ లేదు అనుకుండా ఈ చరాచర జగత్తంతా వ్యాపించిన ఒకనొక అపూర్వ దివ్య శక్తి మహామాయ అంటే. ఆ మాయ ఎప్పుడు ఉంటుంది, సనాతని, గుణమయీ. అందుకే ఆవిడ్ని నారాయణి అన్నారు. జలాల్లో ఉంటుంది, భూమి మీద ఉంటుంది, ఆకాశంలో ఉంటుంది, అగ్నిలో ఉంటుంది, వాయువులో ఉంటుంది, మళ్ళీ వీటికి అతీతంగానూ ఉంటుంది, గుణాలతో ఉంటుంది, ఒక్కొక్కప్పుడు నిర్గుణగా ఉంటుంది. అటువంటి మహామాయ ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రూపాన్ని ధరిస్తుంది. ఆ రూపములకు అవతారములని పేరు. ఆవిడ మొట్టమొదట ధరించిన ఒక అపూర్వమైనటువంటి రూపము విష్ణుమాయ అని ఇక్కడి నుంచి వరస్సు అద్భుతమైన అమ్మవారి చరిత్ర చెప్పాడు. ఒకప్పుడు ఈ చరాచర జగత్తంతా జల ప్రళయంలో కలిగిపోయింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. సురధుడనే రాజుగారికి, ఈ సమాధి అనేటటువంటి వైశ్యునికి సుమేధుడు అనేటటువంటి మహర్షి చెప్పాడు. ఆయనకి మేధావి అని కూడా పేరు అన్నమాట. ఆ మహర్షి చెప్పిన కథ, ఈ కథ వంటి కథ ఈ ప్రపంచంలో మరొకటి లేదు. పరాకాష్ఠ, దేవీ భాగవతం, ఈ దుర్గా సప్తసిద్ధి, ఇవి మంత్రశాస్త్రాలు. ఎన్ని జన్మల పుణ్యం ఉంటే వస్తుందో తెలిసే ఇది వినడం అంటే అంత తేలిక కాదు. ఇది వినడానికి కూడా అర్హత కావాలన్నారు. అనగా భక్తితో, శ్రద్ధతో, నిష్ఠతో వినేవారు పూర్వం. ఇది చెబుతూ ఉంటే కళ్ళ వెంబడి నీళ్లు గారిచి జీవితాన్ని ఎంతోమంది చరితార్థం చేసుకున్నారు. ఇది కొన్ని వేల యజ్ఞములతో సమానంట. ఈ కథ వినడం అంటే 10,000 యజ్ఞముల కంటే, 1,00,000 అస్యదానం కంటే, కోట్ల గజదానాల కంటే, అనేక కోట్ల గోదానాల కంటే ఈ కథ వినడం వల్ల వచ్చే ఫలితం చాలా గొప్పదన్నమాట. నేను చెప్తున్నాను, ఇది నా ఉపాస్య దేవత అమ్మ అంటే. అందుకే ఈ కథ చెబుతున్నప్పుడల్లా శరీరం ఏదో తెలియని ఒక గగురుపాటుకులు అవుతుంది. మహాభాగ్యవంతులు కనుక మీరు కొంతమంది వినగలుగుతున్నారు, మహాభాగ్యవంతులు కనుక నేను చెప్పగలుగుతున్నాను, లేని వాళ్ళ గురించి అనవసరం అనుకోవడం కూడా. ఒకప్పుడు ఈ చరాచర జగత్తంతా జల ప్రళయంలో ఉన్న కాలంలో గాఢంగా నిద్రపోతున్నాడు ఆ జల ప్రళయంలో శ్రీ మహావిష్ణువు. యోగమాయా ప్రభావం వల్ల ఈ యోగమాయ అప్పుడు ఆయన పట్టుకుంది. దానికి తామసీమాయ అని పేరు. మానవుడికి గాఢంగా నిద్రపడితే అది తామసీమాయ, గాఢంగా నిద్రపట్టకుండా మధ్యరకంగా నిద్రపడితే రాజసీమాయ, అసలు నిద్ర లేకుండా బతుకుతున్నాడంటే తపశక్తితో అది సాత్వికీమాయ. సాత్వికీమాయ కష్టం, రాజసీమాయ అని ఉంటుంది అంటే కుర్చీలో కూర్చుంటే నిద్రపోతారు వాడు. వీరున్నప్పుడల్లా స్తంభాన్ని దారబడి కసేపు మునిగేస్తారు. ఇది రాజసీమాయ. ఇంకా తామసీమాయ, ఇవాడు ఎన్నిసార్లు లేపినా ఏనుగుతో తొక్కినా వాడు లేవాడు, కుంభకర్ణుడు కాబట్టి. సహజంగా తామసీమాయ కొంచెం తక్కువగా ఉంటుంది, కానీ రాజసీమాయ ఎక్కువ మందిని పట్టుకుంటూ ఉంటుంది. చూశారు లేదు మీరు అప్పుడప్పుడు కుర్చీలో కూర్చుని ఉపన్యాసంలో కూడా నిద్రపోగలుగుతారు వారికి రజమ సుకృతం. అలాగే ఇప్పుడు ఈ విష్ణువుని ప్రళయకాలంలో తామసిక మాయ పట్టుకుంది. ఆ మాయ వల్ల గాఢంగా నిద్రపోయాడు. అలా నిద్రపోతున్న శ్రీ మహావిష్ణువు కుడి ఎడవ చెవుల్లోంచి కొంచెం గులిమి బయటకు వచ్చింది. ఆ గులిమిలో నుంచి మధువు, కైటభుడు అనే ఇద్దరు రాక్షసులు పుట్టారు. ఎడవ చెవి నుంచి పుట్టిన వాడు మధువు,
కుడిచి విరుచి పుట్టినవాడు కైటవుడు. ఈ ఇద్దరు రాక్షసులు చెవి గులిమి నుంచి పుట్టారు కదా. కర్ణమలోద్భూతౌ విష్ణు కర్ణమలోద్భూతౌ, విష్ణువు యొక్క కర్ణము నుండి ఉద్భూతులు అయ్యారు కదా వాళ్ళు. సాధారణంగా మీరు ఎప్పుడు చూడండి, చెవి గులిమి ఓ చింతపండు ముద్ర ఉంటుంది నల్లగా, అందుకే పుట్టినవాడు కూడా నల్లగా చింతపండులాగే ఉన్నారు, భయంకరమైన రంగులు వాడు, మహాభీకరంగా ఉన్నారు వాడు. వాడిద్దరు నీళ్ళలో పడి మనిద్దరం ఎవరం, అసలు ఎందుకు పుట్టాం, మన తండ్రి ఎవరు, మనకు అర్థం ఏమిటి అని ముఖాముఖాలు చూసుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములను మాత్రం గ్రహించారు. ఇద్దరు ఒకే విష్ణువు చెవుల్లోంచి పుట్టడం వల్ల ట్విన్స్ అనమాట, వాడు కవల పిల్లలు, స్నేహంగా ఉండేవారు. కవల పిల్లలు రెండు రకాలు, కొట్టుకు తెచ్చిపోయే కవల పిల్లలు కొందరు, కలిసి ఉండే కవల పిల్లలు, వీడు కలిసి ఉండే కవల పిల్లలు. అందుకని ఇద్దరు ఐకమత్యంతో అన్నయ్య తమ్ముడు మనం ఎవరం ఏం చెయ్యాలి అనుకుంటూ ఆ నీళ్లలో ఏదైనా మొదలెట్టారు. అప్పటికి భూమి లేదుగా మరి, కేవలం జలం. ఈ జలంలో ఢామ్ ఢామ్ అని ఈదుతున్నారు నీటి ప్రాణులు గనక. అప్పుడు తమాషా జరిగింది, నీటిలో టపటప ఈదుతూ ఉండగా ఆ నీళ్లలో శబ్దం ఒకటి పుట్టింది. చేత్తో కొడుతున్నప్పుడు అందులోంచి ఒక గొప్ప శబ్దం పుట్టింది, క్లీమ్ అని. ఓహో ఇది చాలా బాగుంది అనుకున్నారు వీళ్ళు, ఈ అక్షరం బాగుంది అనుకుని క్లీమ్ క్లీమ్ అని చెప్పేస్తున్న మొదలెట్టారు. సృష్టి ఆరంభకాలంలో అనుగ్రహించేటప్పుడు అమ్మవారు బీజాన్ని ఇలా ఉపదేశించింది. ఉపదేశం లేకుండా మంత్రం చేయకూడదు, మరి ఉపదేశం ఎవరు చేయాలి, అప్పటికి ఎవరు గురువులు లేరు. అందుకని పరమేశ్వరి స్వయంగా ఉపదేశించింది. నీళ్ళలో డామర్ కొడితే నీరే ఉపదేశించింది, అంటే జలోపదేశం అయింది. ఆ క్లీన్ కారణానికి కామరాజ బీజము, గోరిన కోరికలు తీర్చే బీజం అని అర్థం. దాన్ని జపం చేస్తే చాలా శుభాలు కలుగుతాయి, కాకపోతే వచ్చిన శక్తిని దుర్వినియోగం చేయకూడదు. వీళ్ళిద్దరూ కఠోర నియమంతో ఆ నీళ్లలోనే బాసిన వట్టం వేసుకుని నీటి ప్రాణులు కనుక నీటి మీద తేలి ఆడగలరు వాళ్ళు. అందుకని కూర్చుని క్లీన్ కార జపం చేశారు. అప్పుడు అమ్మవారు వాళ్ళకి ప్రత్యక్షమయ్యింది సింహవాహనం మీద. ఏం వరం కావాలో కోరుకోండి నాయన అంది. అప్పుడు వాళ్ళిద్దరూ అమ్మా మాకు మరణం లేని వరం ఇమ్మన్నారు, ఇది మాత్రం కుదరదు. మృత్యుర్జన్మవతాం వీరదేహేన సహజాయతే అద్యవాప్త శతాంతే వై మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. ప్రతి వ్యక్తికి పుట్టాక మరణం తప్పదు, ఇవాళైనా రేపైనా ఎల్లుండైనా నూరేళ్లకైనా మరణం తప్పదు. కాబట్టి మరణం లేని వరం తప్ప ఇంకేదైనా కరుణిస్తాను కోరుకోండి అంటే వాళ్ళిద్దరూ ముఖాముఖాలు చూసుకుని అమ్మా మాకు స్వచ్ఛంద మరణం దేహి అన్నారు. స్వచ్ఛంద మరణం దేహి అనగా తదాస్తు అది. స్వచ్ఛంద మరణం అంటే ఏమిటి, వారు కోరుకుంటేనే చావు వస్తుంది లేకపోతే చావు రాదు, అలాంటి వరం ఇమ్మనగానే ఇచ్చింది తల్లి. అప్పుడు వాళ్ళిద్దరూ ఎగిరి గంతులేసి ఆనందంతో మేము నిన్ను మోసం చేశాం అని ఇలా చక్కలు కొట్టుకున్నారు. నన్ను మోసం చేశామని మీరు ఇలా ఎగిరి గంతులేస్తున్నారు, ఎలా మోసం చేశారు నాయన అంటే ఆవిడ. నువ్వేమన్నావు మరణం లేని వరం ఇవ్వనన్నావు, ఇప్పుడు మాకు స్వచ్ఛంద మరణం ఇచ్చావు. స్వచ్ఛంద మరణం అంటే ఏమిటి, మేము కోరుకుంటేనే చావు వస్తుంది. ఈ సృష్టిలో ఎవడు తనంత తాను చావాలని కోరుకోడు, మేము అసలు కోరుకోము. కాబట్టి మేము కోరుకోకపోతే చావు రాదు కనుక ఇక మాకు చావు లేనట్టే, మేము మరణాన్ని జయించాము. నువ్వు ఇవ్వని అని పెరిగినటువంటి మాటని మేము నిజం చేసాం, నువ్వు వరం ఇవ్వనన్నావు ఇచ్చేలా చేసాం, కాబట్టి నువ్వు ఓడిపోయావు మేము నెగ్గామన్నారు. ఆవిడ చిరునవ్వు నవ్వి అలాగే నాయన ఆ వరంతో హాయిగా ఉండండి, ఈ వరాన్ని సద్వినియోగం చేసుకున్నంత వరకు మీకు ఏ దోషం ఉండదు, మీకు మరణం నిజంగానే ఉండదు. ఒకవేళ మీరు ఈ వరాన్ని దుర్వినియోగం చేసి లోకాలని పీడిస్తే, మహాత్ముల జోలికి వెళితే ఏ వరము మిమ్మల్ని రక్షించదు, వెళ్ళిరండి అది. ఎక్కడ ఏ వట్టి పెట్టుకోవాలో అవి తెలియదా. వీళ్ళు బయలుదేరారు, నీళ్ళల్లో ఈదారు హాయిగా. ఈలోపు ఏం జరిగిందంటే శ్రీమన్నారాయణుని నాభి నుండి ఒక అపూర్వమైన కమలం బయటకు వచ్చింది. నీటిపై మంచి అందంగా మెరిసిపోతున్న తెల్లని తామర పువ్వది, గాఢంగా నిద్రపోతున్న నారాయణ నాభి నుంచి బయటకు వచ్చిన ఆ కమలం పుండరీకం అన్నమాట, తెల్ల తామర. ఈ తెల్ల తామర పువ్వు వికసించింది, అందులో నాలుగు ముఖములు కలిగిన బ్రహ్మగారు పుట్టాడు. బ్రహ్మగారి ఆవిర్భావం కమలం నుంచి పుట్టింది, అందుకే ఆయన కంజభవుడు, పద్మభవుడు, పద్మగర్భుడు అని పిలువబడ్డాడు. ఆయన పుట్టి పుట్టగానే నేనెవరిని ఏమి చెయ్యాలి అని ఆలోచించాట, ఏమీ తోచలేదు. ఇంతలో ఆకాశవాణి సృష్టి చెయ్యాలి. సృష్టి చెయ్యాలి అంటే ఏదో ఒకటి ఉండాలి ఎక్కడ, ఏమీ లేదు ఆధారం. ఆధారం లేదు, ఆధేయం లేదు. ఓ భూమి లాంటిది ఉంటే దాని మీద సృష్టిస్తాం, సృష్టి చేయడానికి ఆధారం లేదు, పోనీ దానికి కావలసిన ముడి పదార్థాలు లేవు, ఏమీ లేవు. అందుకని ఏం చేద్దామా అని మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఆ సమయంలో నీళ్లలో ఈదుకుంటూ వరంతో గర్వించి ఉన్న వధుగైటములు తిరిగి 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 ఈ తామర పువ్వు దగ్గరికి వచ్చారు. వాళ్ళిద్దరూ ముఖాముఖాలు చూసుకుని, అన్నయ్య తమ్ముడు అని ఒకరినొకరు సంబోధించుకుని, చూసావా ఈ విచిత్రం, మనం పుట్టినప్పటి నుంచి ఈ నీళ్లలో నానిపోయి నాచులో ఉంటున్నాం, మన ఒళ్ళంతా బాగా పాచి పట్టింది ఈ నాచుకి. వీడెవడో దగ్గర తామర పువ్వులో కూర్చున్నాడు, మంచి ఎర్రగా మెరిసిపోతూ పైగా అందంగా. ఇదే పెద్ద సమస్య. కొన్ని దరిద్ర పార్టీలు ఉన్నాయి, వాడు సంపాదించరు, సంపాదించిన వాడి దగ్గరికి వెళ్ళి జెండా పాతి వాడిని లాగేస్తారు. వీళ్ళు అలాంటి వాళ్ళు అన్నాడు. ఫస్ట్ వీళ్ళే ఆ పార్టీకి అధిష్టాన నాయకులు ఇద్దరు కూడా. వీళ్ళిద్దరికి ఏమిటి ఈ రిషయ, మనం నీళ్ళలో ఉన్నాం, వాడు పువ్వు మీద కూర్చున్నాడు, వాడికి ఆసనం ఉండడం ఏమిటి, మనకి లేకపోవడం ఏమిటి, మనం సృష్టించుకుందాం అనుకోవడంలో వాళ్ళు, మన దగ్గర లేకపోయినా పర్వాలేదు, ఉన్నవాడి దగ్గర తల్లి వాడి దగ్గర లాక్కుందాం. అసలు రాక్షస లక్ష్యం ఏంటంటే వాడు కష్టపడి సంపాదించరట, వాడు పొరపాటును కూడా పొలాలు దున్నడం వ్యవసాయం చేయరు, ఎవరన్నా చేస్తే వాళ్ళు ఆక్రమిస్తారు అన్నమాట. ఇక మాట్లాడితే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఇలాంటి మాట్లాడు ఉపయోగిస్తారు. వీళ్ళు యావత్ జీవితం ఉద్యమాల పేరుతోటి దోచుకోవడం తప్ప దోపిడీ దొంగలు, పరమ పాపాత్ములు దొంగలు వీడు రాక్షసులు అంటే. అందుకని రాక్షస జాతిని అప్పుడప్పుడు విష్ణువు నిర్మూలిస్తూ ఉంటాడు. కారణం అది. ఈ నీచులు ఇద్దరు ఏమన్నారు, వీడెవడో ఇందులో కూర్చుని టీవీగా కనపడుతున్నాడు, వీడి తన్ని కిందకి గెంటి ఈ తామర పువ్వును మనం ఆక్రమించుకుందాం అని ఇద్దరు వచ్చి, ఓరి ఎర్రనివాడ ఎవడవు నువ్వు, ఎవడవైతే మాకి ఆ తామర పువ్వు మాకు ఇచ్చేసి నీళ్ళల్లో దూకన్నారు. ఆయన అన్నాడు, నేను నీళ్ళల్లో పుట్టలేదు, తామర పువ్వులో పుట్టాను కాబట్టి నీళ్ళల్లో పెడితే నాకు చలిస్తుంది, నేను పద్మాగర్ గారి లాగే తల్లి తట్టుకోలేను నాయన, అంచేత నేను నీళ్ళల్లో దూకను అన్నాడు ఆయన. లేకపోతే మాతో యుద్ధానికి రమ్మన్నారు. యుద్ధం చేసే ప్రక్రియ నాకు చేత కాదు, నేను ఇంకా నేర్చుకోలేదు అన్నాడు ఆయన. ఒరే ఎక్కువ విసిగించకు, యుద్ధమైనా చేసి మమ్మల్ని జయించు, అప్పుడు ఆసనం నీ, లేదా ఆసనం ఖాళీ చేసి ఆ పద్మాసనం నాకు ఇచ్చేయి అన్నాడు. ఇది నా పేరు మీదుగా రిజిస్టర్ చేయబడిందండి, అంత తేలిగ్గా దీన్ని వదులుకోనండి అన్నాడు ఆయన. అంతవాడు పిడికిళ్ళు బిగించి వేదకు వెళ్ళారు యుద్ధానికి. ముష్టి ఉద్యమ్య అన్నారు, అంటే ఇలా పిడికిలు బిగించి మరి వేదకు వెళ్ళారు. వెంటనే ఆయన ఏం చేశాడు, వీళ్ళెవరో కొండల్లో ఉన్నారు, ఈ లూటీ చేసే వాళ్ళతో యుద్ధం చేయటం నా వల్ల కాదని టక్కన తామర పూని ఇలా మూసేశాడు, లోపల నుంచి తలుపు వేసుకున్నాడు అనమాట. అంటే పూర్వకాలంలో తలుపులు కొన్ని గట్టిగా ఉండేవి, ఇలా అద్దాలు చెక్క తలుపులు కాదు, అలారాలు పెట్టుకోవడం లేవు అప్పుడు ఆ టైంలో. అందుకని మొత్తం తామర పూని అలా మూసాడు. ఈ తామర పువ్వు ఎంత గట్టిదో తెలిసినా, అది మామూలు పద్మం కాదు, సృష్టికి మూలమైన విరాట్ పద్మం అది. ఈ పద్మం ఒకసారి ఆయన మూసాడంటే మళ్ళీ తనంత తాను తెరిస్తే తప్ప ఆ పద్మమును ఇంకెవ్వరూ తెరవలేరు. బ్రహ్మ వల్ల తప్ప ఇంకా సామాన్యులు ఎవరి వల్ల ఆ పద్మం తెరవబడదు. అందుకని అంత గొప్పది. ఆయన మూసేయగానే వీడు ఆ రేకులు బలాత్కారంగా మళ్ళీ తెరవడానికి ప్రయత్నించారు, విచ్చుకునేలా చేద్దాం అనుకున్నారు. కానీ ఎంత గింజుకున్నా ఆ రేకులు బయటికి రాలేదట, అంత గట్టిగా మూసుకుపోయి వాడికి మతిపోయి మనం మహాశక్తివంతులు అనుకున్నాం, ఈ తామర పువ్వు రేకుల్ని కూడా విడదీయలేకపోతున్నాం, ఇదేదో మహిమ కలిగినది, ఎంతకాలం లోపల ఉంటాడు వాడు, ఊపిరాడు ఎప్పుడో ఒకప్పుడు బయటికి రాకపోతాడో, వచ్చాక చొప్పుదాం అని బయట పిడికిళ్ళు బిగించి అలాగే కాసు కూర్చున్నారు పద్మం చుట్టూ. వీడికి అర్థమైంది, ఈ తలుపు తీసామా వీళ్ళు మళ్ళీ తంతారు, తీయకుండా ఎంతకాలం ఉంటాం లోపల, ఇది కష్టమే. ఇంకొకటి ఆలోచన వచ్చిందట, ఈ పద్మము ఎక్కడ నుంచి పుట్టిందో అక్కడ నన్ను కన్నవాడు ఒకడు ఉంటాడు, ఆ మూల స్థానం వెతుకుదాం, వెతకాలంటే బయట నుంచి వెళ్ళలేము అని ఆ తామర పువ్వు లోపల సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి కాడలో నాళంలో, ఆ గొట్టంలోంచి కిందకి దిగిపోయాడు ఆయన. ఆ గొట్టంలోంచి దిగుతుంటే బయట నుంచి స్పష్టంగా కనపడుతుంది అది. అందుకని వీళ్ళు ఏం చేశారు, ఓహో వీడు తలుపు తీయకుండా ఆ తామర పువ్వు మధ్యలో ఉన్న కర్ణికలో ఉన్న నాళములు గుండా కిందకు దిగుతున్నాడు, అంటే ఎక్కడో తాడు బయటకు వస్తాడు వీడు, రాగానే పందామని వీడు బయట గొట్టం కొట్టుకుని వీళ్ళు దిగడం మొదలెట్టారు. వీడిలా కూర్చుని కిందకి చదువుతున్నారు, వాడు లోపల నుంచి వీళ్ళు బయట నుంచి, బయట ఇద్దరు మూర్ఖులు లోపల బ్రహ్మస్వరూపుడు. ఆయన అలాగే దిగాడు, ఒక రోజు రెండు రోజులు కాదు, నూరేళ్ళు దిగాడు. అందుకే భాగవతంలో పోతన గారు కటకి నూరేండ్లు వెతకినే కానీ, నూరేళ్ళు వెతికి నేను విష్ణువుని చూడలేకపోయానంటాడు. బ్రహ్మ పరీక్షించాడుగా శ్రీకృష్ణుడిని అప్పుడు అనమాట. అలా నూరేళ్ళు దిగి ఇక ఇలా కాదనుకుని, నేను నన్ను కన్న తండ్రికి భక్తితో నమస్కారం చేస్తున్నాను, నా
ఉత్పత్తికి మూల కారణమైన స్థానం నాకు ఆ పరమాత్ముడు చూపించుగాక అని శరణాగతి పొందాడు. ఈ సృష్టిలో శరణాగతి వల్ల ఏ పనైనా ఇట్టే అయిపోతుంది. మీరు ఎన్ని అర్చనలు చేయండి, పరమాత్మ కష్టం నుంచి బయటపడలేకపోతే రక్షించని సాష్టాంగ పడిపోతే తొందరగా కరిగిపోతాడే. ఎన్ని నీళ్లు పోసినా, ఎన్ని అమృతం పోసినా, పాలు పోసినా, పువ్వులు వేసినా కూడా అనుగ్రహించలేదు స్వామి. ఆర్తితో పిలిస్తే మాత్రం చాలా తొందరగా వస్తాడు. ఆర్తిక రక్షణ ఉంది. ఎక్కడైనా అంతేనండి, క్యూలో వరుసగా పెడితే పట్టించుకోరు. అది మీరు డామర్ స్పృద పడిపోతారని మీరు పడిపోతున్నారు, వాడి నోట్లో తీర్థం పోసి ప్రసాదం చేసేస్తారు. అంటే కష్టానికి ఉన్న లక్షణం అది. లేదా ఇంకేదైనా మార్గమైనా ఉపయోగించాలి తప్ప సాధారణంగా పరమాత్మ అంతదేలికగా దొరకడు. అదే పరీక్ష. అందుకని ఇతడు ఆర్తితో ప్రార్థించగానే అప్పటి వరకు లోపల నుంచి ఎంతకాలం దిగుతున్నా కనపడని విష్ణునాభి టక్కన కనపడింది. వెంటనే నాభి దగ్గరికి చేరి ఎవరాని చూశాట. ఆ దివ్యమంగళ విగ్రహం, శ్రీమన్నారాయణుని విగ్రహం చూడగానే శరీరం గౌరవపాటుకు లోనయ్యింది. కొద్దిగా సౌండ్ పెడతామని అభ్యంతరం అండి. అప్పుడు ఆయన్ని అనేక నామాలతో శ్రీమన్నారాయణ, వాసుదేవ, పురుషోత్తమ, అనంత, ప్రజ్యుమ్న, సంకర్షణ అంటూ హరిని 24 నామాలతో స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రాలకి మెచ్చుకుని విష్ణువు నిజానికి లేవాలి. కానీ ఆ పూట ఎన్ని నామాలతో స్తుతించినా ఆయన లేవడంలా. ఏమిటి, ఎప్పటికీ లేవడం చూస్తే శ్రీ మహావిష్ణువు శరీరం మీద లీలగా ఒక నల్లని రూపం కదులుతోంది. ఓహో, ఏదో ఒక తామస శక్తి ఈయన పట్టుకుంది. అది నిద్ర, మహానిద్రాన్ని కనిపెట్టి విష్ణువంతటి వాడిని నిద్రలో ఉంచిన ఆ గొప్ప శక్తిని ఇప్పుడే స్తోత్రం చేస్తానని భగవతీ నిద్రాం విష్ణో అతుల తేజసాం విశ్వేశ్వరీం మహాదేవీం వందేహం కామదాం శుభాం. ఈ జగత్తుకి మూల కారణమైన విశ్వేశ్వరిని, అన్ని లోకాలకి అధిష్టాన దేవతని నేను ప్రార్థిస్తున్నాను. జగత్తుకి మాత ఆవిడ, విష్ణువుని తన మహావాయుతో ఆకట్టుకుని నిద్ర పుచ్చుతున్నదా తల్లి. అటువంటి తల్లికి, నారాయణికి, గుణమయ్యకి, నిరాశ్రయకి నమస్కారం. అమ్మా, నువ్వు సర్వవ్యాపకమైన చిన్మయ స్వరూపిణిని, నీవే ఇప్పుడు నన్ను రక్షించాలి. ఇద్దరు భయంకర రాక్షసులు నా ప్రాణం తీస్తున్నారు. నీకు ఇష్టం లేకపోతే నువ్వు నన్ను చంపు. ఆ పాపాత్ముల చేతిలో నాకు చావు రాకుండా చూడు. కాదు అంటే వాళ్ళని నువ్వు చంపు. నీవు స్వయంగా యుద్ధం చేయడానికి కుదరకపోతే ఈ నా తండ్రి శ్రీ మహావిష్ణువు మెలకువ తెచ్చుకుని నన్ను అనుగ్రహించేలా చెయ్యి అని పరిపరి విధాలుగా ప్రార్థించగా, అప్పటిదాకా శ్రీమన్నారాయణుడి శరీరాన్ని ఆవహించి ఉన్న ఆ తామసీ శక్తి ఈ ప్రార్థనకు మెచ్చుకుని పైనుంచి అలా లేచిందట. ఓ నిద్రపోతున్న వాడి శరీరంలోంచి టిక్కరు ఆత్మలేచినట్టు లేచిపోయింది. తామసీ తత్ర వేధస, బ్రహ్మ చూస్తూ ఉండగా తామసీ శక్తి నిర్గమ్య జగన్నాథస్య శరీరాత్తు నిర్గమ్య తామసీ తత్ర వేధస, జగన్నాథుని శరీరం నుండి ఈ తామసీ శక్తి టక్కర బయటకు లేచింది. ఆవిడ వెళ్ళిపోయి ఆశీర్వదించింది. ఆ శక్తి నల్లగా ఉంటుంది అనమాట, రేడలాగా. అమ్మయ్యా, అమ్మవారు తప్పుకుందనుకున్నాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఒకసారి ఆవులిస్తూ లేచి నిలబడ్డాడు. ఇంద్రియాలలోకి చైతన్యం వచ్చింది. యథాప్రకారంగా లేచి, ఏం బ్రహ్మదేవా, సృష్టి చేయడమా, ఇక్కడికి ఎందుకు వచ్చామన్నాడు. ఏం సృష్టి చేస్తాను, ఇద్దరు దుష్టులు వచ్చి నా ప్రాణం తీస్తున్నారు, నేను యుద్ధం చేయడానికి ఇక్కడికి వచ్చాను, తండ్రిని రక్షించు అన్నాడు. ఈలోపు రాక్షసులిద్దరు బతుకేయడం అక్కడికి వచ్చేసారు. వాళ్ళు పక్కపక్కనది, ఓరి ఎర్రవాడా, నువ్వు యుద్ధం చేయడానికి నీ నల్లని వాడిని సాయం తెచ్చుకున్నావా, మీ ఇద్దరిని కలిపి పరలోకానికి పంపుతా ఉన్నారట. ఏది పరాత్పరుణ్ణి, ఆయన చిరునవ్వునవి యుద్ధమే కదా, రండి నాయన అన్నాడు. పంచవర్ష సహస్రాణి, 5,000 సంవత్సరాల ఒకరోజు రెండు సార్లు 5,000 సంవత్సరాల పాటు ఆ బలోన్మత్తులు మధుకి డబ్బులు శ్రీ మహావిష్ణువు యుద్ధం చేశారు. ఎలాగా, ఒక ఏడాది మధువు, నెక్స్ట్ ఇయర్ కైటవుడు, 2010లో మధువు, 11లో కైటవుడు, 12లో మధువు, 13లో కైటవుడు, ఇలా మార్చి మార్చి యుద్ధం చేయడం మొదలెట్టారు. 5,000 సంవత్సరాలు అలిసిపోరు, చావరు. అది విష్ణువుకి విసుగొచ్చేసింది. నేను అలసిపోతున్నాను, ఈ దుర్మార్గులు అలసిపోరు సొలసిపోరు, నిద్ర లేదు, ఆహారం లేదు, యుద్ధం చేస్తూనే ఉన్నారు, ఇది ఏమిటి విచిత్రం? విష్ణువుతో ఇంతకాలం యుద్ధం చేసి బ్రతకడమా? ఏదో కారణం అనుకుని వెంటనే దివ్య దృష్టితో చూశాడు. అప్పుడు అర్థమైంది, అమ్మవారు వీళ్ళకి స్వచ్ఛంద మరణం అనే వరం ఇచ్చింది. అమ్మా కొమ్మ ముంచామనుకుని, ఒరే వీరుల్లారా, మీరిద్దరూ ఏకధాటిగా యుద్ధం చేయటం లేదు నాతో, ఒక ఏడాది ఒకడు యుద్ధం చేస్తున్నారు, దాంతో మీకు విశ్రాంతి ఉంది, నేను అవిశ్రాంతంగా ఒక్కడిని యుద్ధం చేస్తున్నాను కాబట్టి కొంత అలసటగా ఉంది, అవిశ్రాంతంగా యుద్ధం చేయటం వీరధర్మం కూడా కాదు కాబట్టి కొంత విశ్రాంతి ఇవ్వండి, విశ్రాంతి అయ్యాక మళ్ళీ మీతో యుద్ధం చేస్తానన్నాడు. వాళ్ళు అన్నారు, మేము యుద్ధంలో అరితేరిన వాడు, నియమాలు ఎదిగిన వాడు, అలసిపోయాను అనుకున్న వాడి మీద గత్యంతం, శ్రాంతే భీతే త్యంత శస్త్రే, అలసిపోయిన వాడిని భయపడిన వాడిని త్యక్త శస్త్రే అంటే ఆయుధాలు విడిచిపెట్టిన వారిని, ఇటువంటి వారి యందు మేము ఆయుధ ప్రయోగం చెయ్యం, నీకు ఎంత కాలం కావాలో అంతకాలం విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత అలసట తీరింది అనుకున్నాక అప్పుడు యుద్ధానికి రా అనగా సరేనని ఈయన పక్కకు వచ్చాడు. ఆయనకి అలసట కాదు, అక్కడ ముందు వెళ్ళి చంపడానికి మార్గం వెతకాలి, అందుకని వెంటనే అప్పుడు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు. ఓ జగద్ధాత్రి, విశ్వేశ్వరి, మహామాయ, యోగమాయ, విష్ణుస్వరూపిణి, కాల, కళ, కాష్ఠ, పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి ఇత్యాది అనేక నామాలతో అనేక రూపాలతో ఉన్న నీకు పాదపద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తున్నాను, నన్ను అనుగ్రహించు, ఈ దుర్మార్గులకి నీవు స్వచ్ఛంద మరణం ఇచ్చావు, ఈ స్వచ్ఛంద మరణం వల్ల వారు నా చేతిలో చవడంలా, నీవైనా చంపు వారిని లేదా నన్నైనా చంపు, అంతే తప్ప వాళ్ళని నా మీద గుసిగొలిపి వారి ద్వారా నాకు మరణం వచ్చేలా చెయ్యకు అనగానే వెంటనే అమ్మవారు ఆకాశంలో ప్రత్యక్షమయ్యి అంతరిక్షంలో, ఓ శ్రీ మహాహరి విష్ణుదేవ, ఆ దుర్మార్గులు ఉన్మత్తులు, నన్నే మోసగించామనుకుంటున్నారు, దానికి తగిన ఫలితం వారికి ఇవ్వాలి, నువ్వు మళ్ళీ వాళ్ళని యుద్ధానికి పిలువు, నేను వాళ్ళని వంచిస్తాను, అప్పుడు వాడు నీ చేతిలో చచ్చిపోయేలా చూసుకో అన్నది. అమ్మవారి మాత్రం వరవగానే సంతోషించి ఆయన టక్కున వీరులారా రండి మళ్ళీ యుద్ధానికి అన్నాడు. వాళ్ళు యుద్ధానికి సిద్ధమవగానే ఆ సమయంలో ఆకాశంలో ఒక అపూర్వ సౌందర్యమండి ప్రత్యక్షమైంది. ఏమి సౌందర్యం అండి, ఏ ముక్కు కాలు కన్ను చెవి ఎలా ఉండాలో అలా తీర్చిదిద్దబడి పెట్టున్నాయన్నమాట. ఒక్కొక్కటి అవయవాలన్నీ ఎక్కడ ఎలా ఉండాలి అలా ఉంటాయి, ఒక్కొక్కటి ముక్కు ఇలా వచ్చి కన్ను అలా వచ్చి ఇలా విడిపోతాయి. ఆ పరమాత్ముడి సంకల్పం కనుక అపూర్వ సౌందర్యంతో ఆ ఎదురుగుండా ఒక స్త్రీ ప్రత్యక్షమయ్యింది. ఆమెను చూడగానే వధుకైతే వీళ్ళిద్దరు వ్యామోహితులైపోయి విష్ణుకేసి యుద్ధానికి వెళ్ళడం మర్చిపోయారు. ఈయన చూశాడు, ఓహో అమ్మవారు తన సుందరీ రూపంతో వీళ్ళని బుట్టలో వేసుకుంది, వ్యామోహితుల్ని చేసిందని కనిపెట్టి, వీరులారా మీ ఇద్దరు నిస్సందేహంగా వీరులు, 5000 సంవత్సరాల కాలం నాతో యుద్ధం చేసిన వాళ్ళు ఈ చరాచర జగత్తులో ఒక్కడు లేడు, మీరు అంతటి గొప్ప ఘనతని పొందారు, నన్నే ఇంచుమించుగా మెప్పించారు, ఓడించేంత పని చేశారు అంటే కొంచెం పొగడాలి కనుక, ఇప్పుడు మీ పరాక్రమానికి మెచ్చుకున్నాను, మీకు ఏం వరం కావాలో కోరుకోండి ఇస్తానన్నాడు. ఇప్పుడు వీళ్ళేం చేశారు, ఈ సౌందర్యంలో వ్యామోహంలో పడి ఉన్నారుగా, అందుకని ఆ మత్తులో ఉండి విష్ణుకేసి అసలు చూడకుండానే, ఏమిటి ఏమిటి నువ్వు మాకు వరం ఇస్తావా, మా చేతిలో చిత్తుగా ఓడిపోయావు, నువ్వు వరం ఇవ్వడం ఏమిటి, ఇక్కడ ఒక అందగత్తె ఆకాశంలో కనపడింది, ఆ అందగత్తె దగ్గర నేనే గొప్పవాడిని అనిపించుకోవాలనే ఉద్దేశంతో ఆవిడని పొందడం కోసం మాకు వరం ఇస్తానంటున్నావు, వరం ఇస్తామని నువ్వు వరగానే ఓహో ఇతర ఎవడో గొప్ప దేవుడు అనుకుని ఆవిడ నిన్ను వెంటబడి వరిస్తుందని ఉద్దేశం ఏమో, ఆ పప్పులు మా దగ్గర ఉడకో, మేమే వరాలు ఇవ్వగలం, నువ్వే పుచ్చుకో, సుందరి కనపడగానే ఎవడికి వాడే వాడే గొప్పవాడు అన్నట్టుగా డప్పాలు కొట్టడమే అన్నారట వీడు. అంటే ఏమిటి, వరం ఇస్తే విష్ణువు గొప్పవాడు అవుతాడు, గొప్పవాడైతే ఆవిడ ఈయన కొట్టుకుంటుందేమో అనుకుని, నీకు కావాలంటే వరం మేము ఇస్తాం, మా చేతిలో ఓడిపోయావు, కోరుకో, ఇచ్చే దేవతలం మేము, నువ్వే సామాన్యుడు అన్నారట. అసలు ఆయన కావలసింది అదే, అందుకని ఏం చేశాడు, నిజంగా వరం ఇస్తానంటే ఆ సుందరి సాక్షిగా అందరి సాక్షిగా నీకు ఒట్టేసి చెబుతున్నాం, ఏం కావాలో కోరుకో ఇచ్చేస్తాం అన్నారట. అంటే ఆ సౌందర్య వ్యామోహం ఎలా ఉందో ఆలోచించండి, మొత్తం అన్నారు. ఆ మధ్యలో కూడా చిత్త అయిపోయారు. కోరుకోమరు కానీ, ఓ మీరు వాటిచ్చారు కోరుకోకుండా ఉంటారా, మీ ఇద్దరు నా చేతిలో చచ్చిపోయే వరం ఇవ్వండి అన్నాడు. ఇచ్చాం పో అన్నారు, ఇంక ఇచ్చాం పోయేవి చచ్చారు కొండ అన్నాడు.
ఈ ఇచ్చామని వారిద్దరూ అనగానే ఆకాశంలో అప్పటి వరకు సుందరి రూపంలో ఉన్న అమ్మవారు మాయమైపోయింది. అప్పుడు దిగింది వీడికి మత్తు, ఇహలోకంలోకి వచ్చారు. అయ్యయ్యయ్యో ఎంత పొరపాటు చేశాం, చాలా దురదృష్టం ఇది. సుందరీమణి అనుకుని ఎవరో అనుకుని ఆవిడ్ని మనం వరించాం. ఇప్పుడు అర్థమైంది ఆవిడ సుందరి కాదు, భువన సుందరి జగన్మాత. ఆమె ఎంతో పూర్వం మనకి స్వచ్ఛంద వరణం అనే వరం ఇచ్చినప్పుడు, అమ్మా మేము నిన్ను వంచామన్నాం. వంచింది ఆమెను కాదు, ఆవిడే వంచింది. మహామాయ ముందు మనమాయంత, ఇక మనం పొరపాటును కూడా బతకలేమని అర్థమైపోయింది. ఇచ్చేత విష్ణువుకి వరం ఇచ్చేసాం, ఈ వరం వల్ల ఆయన మనల్ని చంపుతాడు, కానీ ప్రాణభీతి కదా. అందుకని హరి నీ చేతిలో మేము హరి అంటానికి సిద్ధంగానే ఉన్నాం, కానీ మరణం అంటే అంత తేలిక కాదు, మరణించాలనే బెంగ మమ్మల్ని పట్టుకుంది. మాట తప్పలేం, చావడం ఇష్టం లేదు. ఈ చరాచర జగత్తంతా జలమయం, నీరు తప్ప ఇంకేమీ లేదు. నువ్వు మమ్మల్ని చంపదలిస్తే నీరు లేని చోట చంపాల, పొడి చోట చంపు, అంతా నీళ్లే కదా. పొడి ఎక్కడి నుంచి వస్తుంది? ఏమన్నా హరిగా బాత్రూమ్లా గుడ్డ ముక్కలతో కూర్చోడానికి? అందుకని పొడిగా ఉన్న చోట చంపడం ఎలాగో కుదరదు కదా. అందువల్ల ఏ పరిస్థితుల్లోనూ మమ్మల్ని విష్ణువు చంపలేడు అని వాళ్ళ ఉద్దేశం. అప్పుడు ఆయన చిరునవ్వుకి మిమ్మల్ని నీరు లేని చోట చంపాలి, అంతే కదా చూడండి. వెంటనే తన రెండు తొడలు అలా దిక్కుల వరకు వ్యాపింపజేశాడు, దిగంతాల వరకు విపరీతంగా తొడలు పెరిగిపోయాయి. వీళ్ళేం చేశారు, అమ్మోయ్యలు తొడలు పెంచి తొడల మీదకి తీసుకెళ్లి చంపుతాడేమోనని తమ మాయతో తమ శరీరాలు పెంచారు. హరి ముందు వాళ్ళ మాయ పనిచేయాల, వాళ్ళిద్దరిని తొడల మీదకి చేర్చి చక్రంతో వాళ్ళ శిరస్సును ఖండించాడు. వెంటనే ఆ రెండు తలలు నీళ్లలో పడిపోయాయి. ఆ రెండు తలలు నీళ్లలో పడ్డంతో ఎక్కరగ్గర తిరిగి అతుక్కుపోయాయి. అతుక్కుపోయి చూస్తూ ఉండగా ఆ తిరగడం యొక్క వేగం వల్ల ఒక గుండ్రని వస్తువుగా తయారయ్యాయి, అదే భూమి. ఈ మేధస్సు అంటే మెదడులో ఉన్న మాంసం, దీని నుంచి ఏర్పడడం వల్ల ఆ గోడానికి మేదిని అని పేరు వచ్చింది. అప్పటి నుంచి మట్టి తినకూడదని అందుకన్నారు, ఉట్టి మట్టి తినకూడదు. మట్టిలో పుట్టిన అన్నం తినాలి తప్ప, బియ్యం తినాలి తప్ప, పిల్లలకి సరదాగా బాగుందని చాక్లెట్ పెట్టినట్టుగా మట్టి పెడితే వాళ్ళందరూ ఒసామా బిల్లాడని చదువుతారు. ఎందుకంటే రాక్షసుడి యొక్క మెదడు యొక్క గుజ్జుతో తయారైంది కనుక. అది శ్రీమన్నారాయణుని చెవి కులిమి. ఆ వ్యర్థ పదార్థం రాక్షసుడి మళ్ళీ మరణించి ఇన్ని లోకాలకి పనికొచ్చే భూమి చరిత్రలో మొట్టమొదట అలా తయారైంది అనమాట. అందుకే భగవంతుడి దగ్గరతో ఏ పదార్థం వ్యర్థం కాదు. చూసారా ఆశ్చర్యం? ఇప్పుడు భూమి తయారవగానే అమ్మయ్య అనుకుని శ్రీహరిని ప్రార్థించి సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించాడు బ్రహ్మ. ఆ సృష్టి పరంపరగా సాగుతూనే ఉన్నది. ఓ సురథ మహారాజ సమాధి, ఆనాడు శ్రీ మహావిష్ణువుకి వరమిచ్చినది ఆ మహామాయ, మధుకైటవుల్ని సంహరించింది ఆ మహామాయ, భూమి వంటి పంచభూతాలకి మూల కారణం ఆ మహామాయ, విష్ణు అంతటి వాణ్ణి కూడా మాయలో ఉంచి నిద్రపుచ్చినది ఆ మహామాయ. ఆ మాయా ప్రభావానికి లొంగనివాడు ఉండడు. చరిత్రలో మొట్టమొదటిసారిగా తామసీ శక్తిగా ప్రసిద్ధికెక్కింది ఆమాయే. ఆమాయే మహాసత్వగుణంతో శ్రీహరికి వరాలిచ్చింది. సాత్విక గుణంతో ఉన్నప్పుడు సాత్వికీ శక్తిగా, రజోగుణంతో ఉన్నప్పుడు రాజసీ శక్తిగా, తమో గుణంతో ఉన్నప్పుడు తామసీ శక్తిగా, మూడు శక్తులుగా ఆ జగన్మాత ప్రసిద్ధికెక్కింది. అనగానే ఆశ్చర్యపోయి సృష్టి క్రమానికి మూల కారణమైన అమ్మవారి చరిత్ర చెప్పారు. ఇంకా 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 వినాలనుంది, ఏం చేసిందో తల్లి చెప్పండి అన్నాడు. మొట్టమొదటి మధుకైటవుల్ని చంపడానికి ఉపయోగపడిన అమ్మవారి పేరు మహాకాళి. నీలాశ్వద్యుతి పాద జనకైన ఆ తల్లి, అంటే నీల అంటే నల్లని, అశ్వం అంటే రాయి. ఇంద్ర నీలం అని ఒక రాయి ఉంటుంది చూసారా ఉంగరాల్లో, ఆ రాయి వంటి కాకితో ఉంటుంది ఆవిడ. అందుకే ఆవిడకి మహాకాళికి నీలవర్ణ అని పేరు. ఆ మహాకాళీ రూపంతో బ్రహ్మ విష్ణువుని అనుగ్రహించి విష్ణువు ద్వారా మధుకైటవుల్ని చంపింది ఆవిడ. ఇక రెండోది మహాలక్ష్మి రూపం ధరించింది. ఈ మహాలక్ష్మి రూపంలోనే మహిషాసురుడిని వధించి, చాలామంది తిరిగి మహిషాసురవర్ధన అంటే ఎవరు అనుకుంటారు, ఆవిడ అసలు పేరు మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మిలో నుంచే విష్ణు భక్తులు లక్ష్మి కూడా పుట్టింది. అందుకే మీకు ఎప్పుడైనా దుర్గా సప్తశతిలో చూడండి, అందులో సుస్పష్టంగా మధుకైటవుడు అయ్యాక మహిషాసురమర్దన కథ ప్రారంభంలో మహాలక్ష్మి సేవే సైరిభవర్ధిని ఇహ మహాలక్ష్మీ సరోజస్థితాం, తామర భూమి మీద కూర్చుని మహిషాసురుణ్ణి వర్ధించిన మహాలక్ష్మిని సేవే సేవిస్తున్నాను అని ఉంటుంది. సేవే సైరిభమర్దిని, సైరిభమర్దిని అంటే మహిషాసురమర్దిని,
దున్నపోతు రూపంలో ఉన్న రాక్షసుడిని శైర్యుడు అంటారు అన్నమాట. అటువంటి వాడిని చదివినటువంటి అమ్మవారు ఆ మహాలక్ష్మి రూపం. ఆవిడ ఓ 8 చేతులతో 18 భుజాలతో సింహవాహనం మీద మహిషాసురుడిని సంహరించింది. ఈ మహిషాసుర కథ కూడా అందులో దుర్గా సప్తశతిలో మధ్యమ చరిత్ర అంటారు. ప్రథమ చరిత్ర మధుకైట వధ, మధ్యమ చరిత్ర మహిషాసుర వధ, మూడవ చరిత్రతో ఉత్తమ చరిత్ర. ఆ చరిత్రలో శుంభని శుంభవతి వస్తుంది. మొత్తం 13 అధ్యాయాలు 700 శ్లోకాలతో అందించారు. ఇది దేవీ భాగవతంలో ఉన్న కొంత కథ ఇందులో ఉంటుందన్నమాట. 700 శ్లోకాలతో క్లుప్తంగా అమ్మవారి భయం ఉంటుంది. ఇక దేవీ భాగవతం 18,000 శ్లోకాలతో సంపూర్ణంగా అమ్మవారి చరిత్ర ఉంటుంది. కొన్ని పురాణములు అమ్మవారి పరంగా, కొన్ని విష్ణు పరంగా, కొన్ని శివపరంగా ప్రధాన దేవతలుగా విభజించి వ్యాసుడు రాశాడు. క్వాచిత్కంగా బ్రహ్మ, ఆదిత్యుడు ఇటువంటి వాళ్ళ యొక్క మహిమలు, మనువుల చరిత్రలు అన్ని ఇంచుమించుగా పురాణాలన్నింటిలో కొంత ఉంటాయి. ఇందులో ప్రధానంగా మార్కండేయ పురాణంలో దుర్గా సప్తశతంతా జగన్మాతృ లీలలన్నీ ఉంటాయి. లీలా వైభవంతో నిండి ఉంటుంది. పూర్వం ధనువు అనే ఒక రాక్షసుడికి 2 కొడుకులు ఉన్నారు. ఒకటి పేరు రంభుడు, మరొకటి పేరు కరంభుడు. ఈ రంభకరంభులు 2 అన్నదమ్ములు. వీళ్ళు మరణం లేని వరం కోసం, బ్రహ్మ కోసం తపస్సుకి వెళ్ళారు హిమాలయ పర్వతాలకి. ఆ తపస్సులో ఒకడేమో ఒడ్డు మీద చుట్టూ 5 అగ్నిహోత్రాలు పెట్టుకుని తపస్సు చేశాడు, వాడి పేరు రంభుడు. రెండవడు కరంభుడు, వాడు పైనుంచి కిందకి తపతమా పడుతున్న శలయాళ్లలో పేకలో త్రీట్లో నిలబడి మందాకిని నదిలో తపస్సు చేశాడు. కరంభుడు నీటిలో, రంభుడు ఒడ్డు మీద అగ్నిలోను, పంచాగ్రుడు పైగా చుట్టూ 5 అగ్నిహోత్రాలు పెట్టుకుని తపస్సు చేశాడు. అందుకే వాడు రాక్షసులు అన్నారు. వీడేమో నీళ్లలో హిమాలయ పర్వతాలు, అసలు హిమాలయ పర్వతాలు బయట తిరిగితేనే ప్రాణం పోతుంది ఆ చలికి. అటువంటిది మందాకిని నదిలో 2 నిమిషాలు స్నానం చేసి పైకి వచ్చేసరికి నా శరీరం 3.5 గంటలు స్తంభించిపోయి ఏమైపోయిందో తెలియదు. చాలా ప్రతి సంవత్సరం స్నానం చేస్తాను, ఎంత చలి ఉంటుందో చిత్రం నాకు. హిమాలయాలు కడితే మాత్రం ఏముండదు, వాడి సరస్వతిలోను గంగోత్రిలోను అన్నింటిలోనూ స్నానం చేసి వచ్చేస్తాను. అది కోల్డ్ బర్నింగ్ అంటారండి దాన్ని. అది చెప్పాలంటే బర్నింగ్ ఒకటి, అది కోల్డ్ బర్నింగ్ అని. మంచు నీటిలో స్నానం చేస్తే మీ శరీరం సూదులతో గుచ్చినట్టయిపోయి మెదడంతా పాడైపోయి ఏం తెలియదు అనమాట. ఒకసారి నాతో పాటు వచ్చిన శిష్యులు ఒక నీళ్ళలో దిగి పైకి రాలేకపోయాడు, చచ్చిపోతాడు ఒక క్షణం అయితే అనమాట. పైగా బలాత్కారంగా, అందుకే ఎప్పుడు కూడా మీరు స్నానం చేస్తున్నప్పుడు పక్కన కొంచెం బలంగా అలాగే భార్యనో లేదా ఒక 4 రోజులు పెట్టుకు దిగాలి, లేకపోతే మీరు రాలేడు. ఇప్పుడు నా పొట్టుబడి అంటే టక్కున ఎవడు మీలాంటి వాడు లాక్కగలుగుతారు. కొంచెం మంచి మనుషులు ఉంటారు కదా పహిల్ మనసు, అలాంటప్పుడు వాడు లాగాలంటే చాలా కష్టం. అందువల్ల ఎప్పుడు కూడా స్నానానికి నీళ్ళలో దిగుతున్నప్పుడు ఓ మాదిరి వాడు ఒంటరిగా దిక్కడం సుమా 1-2 నిమిషాలు చచ్చిపోతారు అక్కడ. అలా ఎంతో మంది నీళ్ళల్లో స్తంభించిపోయి చచ్చిపోయిన వాడు ఉన్నారు. అదృష్టం అక్కడ చచ్చిపోతే యోగం అనుకోండి, అంత తేలిక సౌం కాదు. రమ్మంటే వస్తుంది హిమాలయాలలో బదరీ కేదారంలో మరణమా, అది యోగం. అది వచ్చిందంటే వాడు పరమేశ్వర సన్నిధానానికి కడతాడు. అందుకే యాత్రకు వెళ్ళినప్పుడు కొంతమంది ఏమంటే జాగ్రత్త అంటే పిచ్చాడలా జాగ్రత్త ఏమిట్రా, అక్కడికి వెళ్తే నిజంగా జాగ్రత్తగా శివుడే కాపాడతాడు, అక్కడ తెచ్చే యోగం అంత తేలిక ఇవ్వడు. వస్తే నిజం చెబుతున్నాను, వాళ్ళు ఎన్నో జన్మల తపస్సు చేస్తే అక్కడ వరదల్లో కొట్టుకుపోయి శరీరం విడిచిపెడతామండి మనం. అది యోగజాతం. అది అన్యప్రదేశాలలో మరణం దుర్మరణం ప్రమాదం, కానీ బదరీ కేదారాల్లో కాశీ గంగలో ఇక్కడ మరణం అంటే, ఒకవేళ ఏ గంగలోనో కొట్టుకుపోయి చావడం అంటే వాళ్ళంత పుణ్యాత్ములు, వాళ్ళంత యోగులు లేరు. వాళ్ళ కోసం మనం ఏడుస్తున్నాం కానీ వాళ్ళ కోసం ఆనందించాలి. ఆహా వాళ్ళు కైలాసానికి వెళ్ళారు అని అనమాట. ఎప్పటికప్పుడు చెబుతున్నాగా నాకు చిట్ట చివరి కోరిక కాశీలో ప్రణవపీఠం బ్రాంచ్ పెట్టి అక్కడ ఆ రోజుల్లో అక్కడికి వెళ్ళిపోయి అక్కడే శరీరం విడిచిపెట్టాలని. మీలాంటి మంచి పుణ్యాత్ములు కూడా గురువుగారు అక్కడ అనుకున్న కోరిక తీర్చుకోవాలి, తొందరగా అక్కడ శరీరం విడిచిపెట్టాలని కోరుకోండి. తొందరగా ఇప్పుడు కాదు, ఆఖరి రోజుల్లో ఎక్కువగా మంచం మీద పడకుండా హాయిగా గంగలో స్నానం చేస్తూ డాముని వెళ్ళిపోవాలి. అందువల్ల సందేహం లేకుండా ఎందుకంటే కాశ్యాంతు మరణాన్ ముక్తి అని శాస్త్రం చెబుతున్నది కనుక. మహాత్ములు ఎప్పుడు అలాగే కోరుకుంటారు, ఎక్కడో చోట దివ్యక్షేత్రంలో శరీరం విడిచిపెట్టాలి తప్ప ఏ బాత్రూంలోనూ విడిపోయి చచ్చిపోతే ఉపయోగం ఉంది. దానివల్ల అది కర్మయోగం. ఎందుకు చెబుతున్నారంటే ఇది అస్సలు స్తంభించిపోయే చలిలో హిమాలయాలలో మందాకిరిలో వాడి పేకలో నీటిలో నిలబడి తపస్సు చేశాడట. అందుకని రాక్షసులు అంటారు. వీళ్ళు తపస్సు చేస్తే వరాలు పొందితే దానివల్ల నాకు భయం వస్తుంది, నష్టం వస్తుంది, స్వర్గాన్ని ఆక్రమిస్తారు అని భయపడి